സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
ഐദവ അധ്യായം ഭജവ ശ്ലോകം.
ബ്രഹ്മണ്യാധായ കർമാണി സംഗം ചെത്വാ കരോതി യഹ ലിപ്യതേന സ പാപേന പത്മപത്രമിവാംഭസ.
സന്യാസയോഗമു അനേటటువంటి పేరు కలిగినటువంటి ఈ ఐదవ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఇందులో కృష్ణ పరమాత్మ విద్వత్ సన్యాసాన్ని గురించి చెప్తున్నారు. విద్వత్ సన్యాసము అంటే జ్ఞానం కలిగిన తర్వాత తీసుకునేటటువంటి సన్యాసము విద్వత్ సన్యాసం అంటారు. యాజ్ఞవల్కుల వారు విద్వత్ సన్యాసాన్ని తీసుకున్నారు. జ్ఞానం కలిగిన తర్వాత తీసుకున్న సన్యాసం. ఒక ఉదాహరణ చెప్పాలంటే యాజ్ఞవల్క్య మహర్షి జ్ఞానం కలిగిన తర్వాతనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఇంకా జ్ఞానం కలిగిన తర్వాత సన్యాసాశ్రమం ఎందుకండి అనే ప్రశ్న వస్తే, అదే చింతనలో ఆత్మచింతనలో ఉండడం కోసం, నిష్ట కోసం, అహం ఆత్మ అని జ్ఞానం వచ్చినప్పటికీ కూడా సన్యాస ఆశ్రమంలో ఉంటే ఎక్కువ చింతన అదే ఆత్మ ధ్యానంలో ఉండొచ్చు, కుటుంబం వ్యవహారాలు ప్రాపంచికమైనటువంటి వాటికి బాధ్యతలు ఉండవు, కుటుంబ వ్యవహారం అనాత్మ విషయాలు అనాత్మకు సంబంధించినటువంటి వ్యవహారాలు మనం ఆశ్రమ ధర్మంగా వాటిని త్యజించవచ్చు. సన్యాసాశ్రమానికి వస్తే గృహస్థాశ్రమంలో ఉండి పెళ్లిళ్ళకు వెళ్లకుండా, వివాహాలు ఎవరింట్లో అయితే వెళ్లకుండా, అక్కడికి ఇక్కడికి ఫంక్షన్స్కి వెళ్ళకపోతే అందరూ నిందిస్తారు, అక్కడికి రాలేదే ఇక్కడికి రాలేదని చెప్పి అంటుంటారు మనిషి. ఆ మాటలన్నీ భరిస్తూ ఉండాలి. పిల్లల్ని చూసుకోవడం లేదే, మనవళ్ళని చూసుకోవడం లేదే, మనవరాళ్ళని చూసుకోవడం లేదే, బాధ్యత పట్టించుకోవడం లేదే అని అంటారు గృహస్థాశ్రమంలో ఉంటే. అదే సన్యాసం తీసుకున్నామనుకోండి ఇంకేమీ అడగరు, ఎందుకంటే బాధ్యతలు ఉండవు మనకు. ఎవరు అడగను కూడా అడగరు, ఇంకా సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన రాకుండా ఉంటేనే మంచిది అనుకుంటారు. అటువంటి అన్నమాట, మనకు ఆత్మచింతనలో ఉండడానికి ఎక్కువ సమయం లభిస్తుంది, మనసు కూడా ప్రశాంతంగా హాయిగా అందులోని గడపచ్చు అనే ఉద్దేశంతో విద్వత్ సన్యాసం తీసుకుంటారు. జనక మహారాజేమో, నాకు ఆ సన్యాసం కూడా అక్కర్లేదు, నేను గృహస్థుడిగా ఉండే విద్వత్తుగా ఉంటాను, నేను ఆంతర సన్యాసిని అన్నాడు. అలా ఉండగలిగితే ఆంతర సన్యాసంతో ఉండవచ్చు. ఎలా ఉన్నా జ్ఞానం తర్వాత వచ్చేటటువంటి సన్యాసం, మానసికమైనటువంటి సన్యాసమే విద్వత్ సన్యాసం అంటారు. మనస్సు పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్ళిపోతుంది, సన్యాసి మనస్సు అన్నమాట. ఈ కాషాయ రంగును మనసుకు తొడుగుతాడు, శరీరానికి కాదు. ఇంకా చెప్పాలంటే విద్వత్ సన్యాసి అంటే ఈ కాషాయ వస్త్రం వైరాగ్యానికి ప్రతీకం. దేని మీద, అనాత్మ వస్తువుల మీద, ప్రపంచం మీద కోరిక లేకుండా ఉండడమే వైరాగ్యం. దేనికి కోరిక ఉండదు వాటి మీద అంటే అవన్నీ అనిత్యం, పరిచ్ఛిన్నం, వాటిలో దోషాలు ఉన్నాయి. ఎంత చేసినా, ఎంత చూసినా, ఎంతటి వాళ్ళకైనా సరే ఒకరోజుకి వాటి మీద వైరాగ్యం వచ్చి తీరుతుంది. అది ఎవరికైతే తీవ్రంగా వస్తుందో వాళ్ళ మనస్సు పూర్తిగా సన్యాసంలోనే ఉన్నది అని అర్థం. సన్యాసానికి మరొక అర్థం ఏమిటి? పరిపూర్ణ వైరాగ్యం. అది మనస్సుకు కనుక వచ్చేస్తే అది నిజమైన సన్యాసం. అటువంటి సన్యాసాన్ని గురించి మాట్లాడుతున్నారు కృష్ణ పరమాత్మ. ఆశ్రమ సన్యాసం అనేది ప్రాధాన్యం కాదు, మానసికమైన వైరాగ్యంతో కూడినటువంటి సన్యాసమే అసలైన సన్యాసం, సిసలైన సన్యాసం అని చెప్పచ్చు. అసలు సిసలు అంటుంటారు చూసారా, అటువంటి సన్యాసం అన్నమాట వీరు మాట్లాడేది ఇప్పుడు. అది ఎట్లా వస్తుందంటే అర్జున, కర్మయోగం చేస్తేనే వచ్చేస్తుంది. అసలు సరిగా నీ యొక్క కర్మలను నిష్కామంగా చెయ్యి. పేరు ప్రతిష్ట ధనం ధాన్యం వీటన్నిటికి ఆశపడకుండా నిర్వికారంగా చెయ్యి. చేసేటప్పుడు ఈశ్వరుడికి అర్పించి చెయ్యి. బ్రహ్మణి ఆదాయ అన్నాడు. సగుణ ఈశ్వరుడికి అంటే అర్పించి, ఆదాయ అంటే అర్పించి. ఈ 10, 11, 12 శ్లోకాలు ముఖ్యంగా కర్మయోగాన్ని గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. బ్రహ్మణి ఆదాయ కర్మాణి. తర్వాత ఏం చేయాలి? రెండో కండిషన్, సంగం త్యక్త్వ. ఎటువంటి మమకారం లేకుండా ఆ చేసే పని మీద మమకారం ఉండకూడదు. మనకేంటంటే కాస్త చెయ్యంగానే దాని మీద మమకారం వచ్చేస్తుంది, ఇది నా పని నేను చేస్తున్నాను అనే మమకారం. ఆ మమకారం రాకూడదు. సంగం త్యక్త్వ చెయ్యి. పిల్లల్ని పెంచేటప్పుడు పిల్లల్ని పెంచడం మన డ్యూటీ చేస్తున్నాం, మనం ఎందుకు మమకారం పెంచుకుంటున్నాం? మామూలు మమకారమా, విపరీతమైన మమకారం? ఎందుకంటే వాళ్ళ కోసం నేను చేస్తున్నాను కదా, వాళ్ళ కోసం వండి పెడుతున్నాను, వాళ్ళ బాగోగులన్నీ చూసుకుంటున్నాను అనేటప్పటికి వాళ్ళ మీద మమకారం వస్తుంది. ఇది సంగం అంటారు దాన్ని. కృష్ణ పరమాత్మ అంటున్నారు సంగం త్యక్త్వ, మమకారం లేకుండా చెయ్యి అంటున్నాడు. అదేమిటయ్యా, మమకారం లేకుండా ఎట్లా చేస్తాము? చేసేటప్పుడు మమకారం వస్తుంది కదా, ఎట్లాగైనా మమకారం వస్తే ఏమిటి నష్టం, మంచిదే కదా అంటే, ఆ మమకారం నీకు ఒక్కొక్కసారి నువ్వు చేసేటప్పుడు ఆ పనులలో వాళ్ళ నుంచి నీకు ఎదురుగా మళ్ళీ తిరిగి ప్రేమ ఆప్యాయత పొందకపోతే, వాళ్ళు నీ యొక్క పనిని గుర్తించకపోతే నువ్వు నిరుత్సాహపడతావు. మమకారం గనక సంఘం గనక పెంచుకుంటే వాళ్ళ మీద వాళ్ళు తిరిగి అదే నిష్పత్తిలో వాళ్ళు నీకు ప్రతిస్పందించాలి. మాటలలో కానీ, చూపులో కానీ, పనులలో కానీ వాళ్ళు అలాగే మనకు ప్రతిస్పందించకపోతే సరిగ్గా అంతా ఇంత అక్కడ ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నా సరే వెంటనే హట్ హట్ హట్. చాలా బాధ వచ్చిందండి నాకు, చాలా గుండెల్లో మంట. ఏమంటే వాళ్ళు నేను అనుకున్నట్లుగా వాళ్ళు ప్రతిస్పందించలేదు, ఫోన్ కాల్ చెయ్యలేదో, లేకపోతే ఈమెయిల్ పంపించలేదో, లేకపోతే మళ్ళీ లెటర్ రాయలేదో, లేకపోతే మళ్ళీ ఎంక్వైరీ చెయ్యలేదో అంటే బాధ వస్తుందా లేదా? ఎందుకు వచ్చింది? మమకారం అన్నారు. బాధకి ఇష్టపడతావా నువ్వు? కనుక బాధ వద్దనుకుంటే మమకారం లేకుండా చెయ్యి. సంగం త్యక్త్వ అన్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు మన బాధలన్నిటికీ ఏమిటి, అర్థమైందా అసలు విషయం? బాధలన్నిటికీ కారణం ఏమిటి అయ్యా అంటే మన మమకారం. మమ అంటే నా యొక్క మమకారం వాటి మీద, ఆ మనుషుల మీద, ఆ వ్యక్తుల మీద, ఆ విషయాల మీద. మమకారమే దుఃఖానికి కారణం. మమకారం ఎందుకు వస్తుంది అంటే అహంకారం ఉంటే మమకారం వస్తుంది. నేను, నాది, నా వాళ్ళు, నేను చేస్తున్నాను అనేది అహంకారం. నేను, నాది, నా వాళ్ళు, నేను చేస్తున్నాను అనేది అహంకారం. అది రాగానే ఏమొస్తుంది అంటే వెంటనే దాని యొక్క తమ్ముడు అనమాట, ట్విన్స్ అంటారు చూసారా, మమకారం వచ్చేస్తుంది. మమకారం వెనకాల ఎవరు వస్తారు తెలుసా? దుఃఖం వస్తుంది. మమకారం వెనకాల ఆనందం ఉన్నట్లుగా అనిపిస్తుంది కాసేపు, కానీ దుఃఖమే ఉన్నది దాని వెనకాల. గుర్తుపెట్టుకోవాలి మనం. ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటా. రాయి కొట్టుకుంటే కాలికి ఎంత నొప్పి పుడుతుంది? కాలికి కాదు, వేలుకి. కాలు వేలుకి రాయి గుచ్చుకుంటూ కొట్టుకుంటే ఎదురు రాయి తగిలిందంటారు చూసారా, ఎదురు రాయి కొట్టుకుందండి అంటాడు. ఎంత బాధపడతాడు మనిషి. జీవితంలో ఇటువంటి అనుభవాలు, చేదు అనుభవాలన్నీ కూడా ఎదుర్రాయి కొట్టుకున్నట్టే. ఆయనకేదో ఎదురు తిరిగిందండి అంటుంటారు చూసారా, ఎదుర్రాయి కొట్టుకుందండి ఆయన జీవితంలో. అంటే రాయి ఏమొచ్చి కొట్టుకోదు, ప్రతి అనుభవం ఒక్కొక్క ఎదుర్రాయి లాంటిది. ఎదుర్రాయి అనేది అర్థమైందా? మనం నడుస్తూ ఉంటే మనకు తెలియకుండానే టక్కున రాయి కొట్టుకుంటుంది, వేలుకి ఎక్కడో నొప్పొస్తుంది, బాధేస్తుంది. జీవితంలో కూడా అంతే, మన మమకారం పెంచుకుంటే అశాశ్వతమైనటువంటి అనిత్యమైనటువంటి భోగాల కోసం, వస్తువుల కోసం, మనుషుల కోసం మనం మమకారం పెంచుకొని మహా బాధపడుతుంటాం. బాధ వచ్చిందంటాం కానీ బాధ ఎందుకు వచ్చిందిరా అని ప్రశ్నించాం. శాస్త్రం చెప్తుంది దానికి, నీకు బాధ వచ్చింది అంటే అదే సంసారం, రోగం. దానికి చికిత్స చెయ్యాలి అంటే ముందు దాన్ని పరీక్ష చెయ్యాలి, అది ఎట్లా వచ్చిందని తెలుసుకోవాలి. శాస్త్రం చదివితే తప్ప తెలియదు అది రోగం. ఈ భవరోగానికి డాక్టర్ గారు పుస్తకాలన్నీ చదువుతారు, చదివి ఈ రోగం దీని వలన వచ్చింది, దీనికి ఇది మందు అంటారు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏంటి చెప్తారు, ఫలానా రోగం అనగానే ఇంటికి వెళ్ళి ఆయన రిఫర్ చేస్తాడు బుక్ చూసి, ఫలానా రోగం ఫలానా కారణాల వల్ల వస్తుంది, దానివల్ల ఈ యొక్క ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి చదువుతారు. వచ్చిన తర్వాత ఈయనకి నీ డయాగ్నోస్ చేశాను నీ డిసీజ్ అని, ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అంటారు. అదేవిధంగా సంసార రోగానికి దుఃఖం ఉంది చూసారా, మమకారం వలన పుట్టిన దుఃఖం, మమకారం అహంకారం వలన వచ్చిన దుఃఖం, అహంకారం వలన మమకారం, మమకారం వలన దుఃఖం. దుఃఖం అనేదే కదా సంసారం, ఈ సంసారం అనేదే కదా భవరోగం. ఈ రోగానికి డాక్టర్ గారు ఎవరు? గురువు గారు. గురువు గారు ఏం రిఫర్ చేస్తారు? శాస్త్రం. శాస్త్రం అనే వైద్య గ్రంథాన్ని రిఫర్ చేసి, నాయన అహంకారం వలన మమకారం, మమకారం వలన దుఃఖం వస్తుందని శాస్త్రం చెప్పింది, ఇప్పుడు నీ దుఃఖానికి కారణం నీ యొక్క మమకారమే, మమకారానికి అహంకారమే, అహంకారానికి కారణం అజ్ఞానమే, కనుక నీ యొక్క డిసీజ్ నేను డయాగ్నోస్ చేశాను, మందు స్టార్ట్ చేద్దాం ట్రీట్మెంట్ అంటారు. ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము, మన దుఃఖానికి ఎక్కడ నాంది పలుకుతున్నాం బీజం అని తెలుస్తుంది. అలా తెలుసుకొని దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చెయ్యాలి. అలా చేయడం కోసమే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, సంగం త్యక్త్వ, నీ దుఃఖానికి కారణం నీ యొక్క మమకారమే కదా, వదిలిపెట్టు మమకారాన్ని. పిల్లల్ని వదిలిపెట్టవద్దు, పిల్లల మీద మమకారాన్ని వదిలిపెట్టన్నారు, కానీ పిల్లల్ని వదిలిపెట్టక్కర్లేదు, పిల్లల మీద మమకారాన్ని వదిలిపెట్టు. ఇంటిని వదిలిపెట్టక్కర్లేదు, ఇంటి మీద మమకారాన్ని వదిలిపెట్టు. దేహాన్ని వదిలిపెట్టక్కర్లేదు, దేహం మీద మమకారాన్ని వదిలిపెట్టు. ఆస్తి అంతా ఎవరికో ఆశ్రమాలకు రాసి ఇవ్వక్కర్లేదు, ఆస్తి మీద మమకారాన్ని వదిలిపెట్టు. నాకు వద్దండి ఆస్తి అంతా, ఇల్లు వద్దు, ఏ వద్దు అని ఏం చెప్పక్కర్లేదు, అన్నీ ఉంచుకో, మమకారం వద్దు. అది విషయం ఇక్కడ, అది సంగం త్యక్త్వా. కరోతి యహ, ఎవరైతే తన పనులు చేస్తూ ఉంటాడో, ఇచ్చినటువంటి డ్యూటీలన్నీ చేస్తూ ఉంటాడో మమకారం లేకుండా. మనదేంటంటే ప్రాబ్లం హ్యూమన్ మైండ్కి తొందరగా దేంట్లోకి దొరవడం, ఏ విషయాలు దొరవడం, ఎందుకులే మనకు తలనొప్పి అని. తర్వాత ఏదో మమకారం వలనో ఏదో అభిమానం వలనో అందులో తలకాయ పెడతాం, తల దూరుస్తాం. తల దూర్చిన తర్వాత తల బయటికి రా, తల బయటికి రాక ఆ కోతి ఎట్లాగైతే వేరుశనక్కాయలు తీసుకోవడానికి చిన్న మూత మూతి ఉన్నటువంటి కూజాలు చేయి పెడుతుంది, పెట్టంగానే చెయ్యి బయటికి రాదు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళింది చెయ్యి సన్నగా, శనక్కాయలు పట్టుకున్న తర్వాత ఇట్లా అయిపోయింది రానంటుంది బయటికి. ఆ శనక్కాయల మీద ఆశ, ఆ వేరుశనగ గుండ్లు మీద ఆశ, దానికి వదలనంటుంది. వెనక కొడుతున్నాడు వీడు వచ్చి, వలేస్తాడు పైన, చెప్పిన మాట వింటుంది. అట్లాగే మనం కూడా పిల్లలని, ఇళ్ళని, ఆస్తిని వీటి కోసం పట్టుకొని పట్టుకొని మమకారం కోసం, అవతల వాళ్ళ యొక్క ప్రేమ కోసం, వాళ్ళ యొక్క అభిమానం కోసం మనం తాపత్రయ పడుతూ ఉన్నాం. వదలమంటే వదలడంలా, నేను వదులుతున్నానండి, వాళ్ళు వదలటం లేదన్నా, నేను వదులుతున్నాను వాళ్ళు వదలడం లేదని నన్ను అన్నారు. ఏదో ఒకటి నువ్వు పట్టుకున్నావు కదా ఇంతకాలం, ఇప్పుడు వాళ్ళు నిన్ను పట్టుకుంటారు. ఏదో నువ్వు పట్టుకున్నా సరే వాళ్ళు పట్టుకున్నా సరే పట్టు పట్టే కదా, పట్టు పట్టే కదా. ఉడుము పట్టు అంటారు చూసారా, ఉడుము పట్టుకున్నదంటే ఇంకా వదలదన్నమాట. ఈ కుటుంబంలో ఉన్నటువంటి అభిమానాలు, మమకారాలు, ఈ ప్రేమలు ఇవన్నీ కూడా ఉడుము పట్టు లాంటివి, అది తొందరగా వదలవు అంత తేలికగా. భర్తకి, భార్యకి, పిల్లలకి, తల్లులకి, తండ్రికి, అందరికి ఎవరైనా సరే, ఏ రిలేషన్ అయినా సరే ఉడుము పట్టు లాంటిదండి. రిలేషనే మిథ్య అనే స్థితికి రావాలి. రాకపోతే ఏముందంటే ఉడుము పట్టులోనే ఉండిపోయి వ్యాధి, జర, మరణాలతో కుంగిపోతుంటాం. అటు ఇటు మనుషులు నలిగిపోతుంటారన్నమాట సమస్యలకు కారణం. శాస్త్రం చదవడం వల్ల మనం ఏం తెలుసుకుంటున్నామంటే మన దుఃఖానికి ఏమిటి కారణం అనేది తెలుసుకుంటున్నాం. మనం మనలో ఉన్న అశాంతికి కారణం ఏమిటి, నాకు అంతగా దుఃఖపడాల్సిన విషయాలు ఏమీ లేవండి, పిల్లలు సెటిల్ అయిపోయినారు, మాకన్నీ బాగానే ఉన్నాయి, అయినా ఏమీ దుఃఖం లేదు, కానీ ఏదో ఒక అతృప్తి, అసంతృప్తి, ఒక బాధ, తెలియని బాధ, అది ఒకటి తెలియని బాధ, చెప్పలేని బాధ ఉంది కదా. ఆ చెప్పలేని బాధే అజ్ఞానం వలన వచ్చినటువంటి అపరిపూర్ణత అంటారు. ఒక ఆవిడ అనేది ఇక్కడే, నేను మేతానగర్లో స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఆవిడ, ఆయనని సెంట్రల్ ఎక్సైజ్లో ఉద్యోగం చేస్తాడు, వాళ్ళ అమ్మాయి నా దగ్గర చదువుకునేది స్కూల్లో, ఆయన సెంట్రల్ ఎక్సైజ్లో ఉద్యోగం చేస్తుంటాడు. ఒకటే పాప చక్కగా ఉంటారు, కుటుంబం ఫ్యామిలీ అంతా బాగుంటుంది, అమ్మాయి చక్కగా చదువుకుంటుంది, అసలు దేని గురించి బాధపడాల్సిన పని లేదు ఆవిడకి. ఆవిడ అంటుంది ఒకరోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టి, ఏమండి టీచర్ గారు అన్నీ ఉన్నాయి నాకు, అసలు దేనికి దిగులు పడాల్సిన పని లేదు, కానీ ఏదో ఒక బాధ అండి లోపల, అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, ఏదో బాధ. మా వారంటారా రెండు చేతులు సంపాదిస్తున్నారు, మంచి జీతం, అమ్మాయి చక్కగా చదువుకుంటున్నది, మాకు ఎటువంటి లోపం లేదు, ఆర్థికంగా లేదు, ఆరోగ్యపరంగా లేదు, ఏమీ లేదు, ఎందుకో నాకు ఒక అర్థమైనటువంటి బాధ అండి లోపల అంటుంది. ఆ బాధను ఎట్లా పోగొట్టుకోవాలి, ఏం చెప్తారు చెప్పండి, ఇప్పుడు ఎవరైనా మందు ఇవ్వగలరా ఆమెకి, ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, నాకు ఈ బాధ ఉన్నదండి దీనివల్ల దీనివల్ల అంటే ఏదైనా చెప్తాం అమ్మా దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలో చెప్తాం, ఏమీ లేదంటుంది మళ్ళీ లోపల బాధ అంటుంది, ఏం చెప్తారు. కొంతమంది పేషెంట్ అట్లాగే వస్తారు డాక్టర్ దగ్గరికి, డాక్టర్ గారు నాకు ఏం తెలియడం లేదు, బయటకు అంతా బాగానే ఉన్నాను, కానీ ఎందుకో ఒక మాదిరి నలతగా ఉంటుంది అంటాడు. ఏం చెప్తారు డాక్టర్ గారు, ఆయన తలగా ఆలోచించి ఆలోచించి నాయన చూస్తా చెప్తాను అన్నాడు. చివరికి మంది ఇవ్వకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి పోతాడు, ఏదో ఇవ్వాలి కదా. ఇట్లా ఉంటుంది ఒక్కొక్కసారి మనిషిలో ఉన్నటువంటి అసంతృప్తి. అసంతృప్తి అనేది ఆ విధంగా మనిషి వ్యక్తం చేసుకుంటూ ఉంటాడు ఒక్కో రకంగా. శాస్త్రమే అన్నిటికీ పరమ ఔషధం, శాస్త్రంలోనే ఊరిపోవాలి. ఆవకాయ తెలుసు కదా, ఆవకాయలో మామిడి ముక్క ఎలా ఊరిపోతుంది ఉప్పులో, ఆ ఉప్పులో ఊరిపోయినట్టుగా మన మనస్సు శాస్త్రంలో ఊరిపోవాలి. ఎక్కడ పట్టుకున్నా మనస్సును ఎటు తాకినా కూడా శాస్త్రం మాటలే వస్తూ ఉంటాయి, శాస్త్ర విషయాలే వస్తుంటాయి. అప్పుడే ఈ మనస్సు మనం చెప్పిన మాట వింటుంది, లేకపోతే మనల్ని ఆడిస్తుంది. దానికి అందుకే శాస్త్రంలో పెట్టి ఈగించామంటే అటు ఇటు నాలుగు వైపుల ఫ్రేములు కదలకుండా, శాస్త్రంలో శాస్త్రం అనే ఫ్రేమ్లో కనుక మన మనసును పెట్టామంటే అటు ఇటు నాలుగు బోల్ట్లు బిగించేసేయండి. సమయం దొరికినప్పుడల్లా శాస్త్రం శాస్త్రం అంటుంటే అది ఎక్కడికి పోతుంది, ఇంకా ఇంకా దానికి ఉక్కిరి బిక్కిరి ఆడక ఇక ఈయన వదిలిపెట్టేటట్టు నేడు నన్ను శాస్త్రంలోనే ఉండాలి నేనని చెప్పి అప్పుడన్నా వినడానికి ప్రయత్నం చేస్తుందండి మనస్సు. కొంతవరకు మనకు జ్ఞానం వచ్చేంత వరకు మనకు సహకరిస్తుంది, అప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత మనల్ని ఆ మనస్సు ఏమి చెయ్యలేదు, ఇంకా అది మనం చెప్పినట్లుగా వినాలి ఆ మనస్సు. అంతకు ముందు వరకు అది చెప్పినట్లు మనం వింటున్నాం కదా, జ్ఞానం వచ్చిన తర్వాత మనం చెప్పినట్లుగా మనస్సు వింటుంది. ఇది శాస్త్రం బాగా అర్థం కావడానికి అర్థం కాక ముందు ఉన్నటువంటి మనస్సుకి తేడా. ఇంగ్లీష్లో చెప్పాలంటే జ్ఞానం రాకముందు మనసు భారంగా ఉంటుంది, జ్ఞానం వచ్చిన తర్వాత మనసు లైట్గా ఉంటుంది. చాలా లైట్గా ఉందండి మనసు ఉంటుంది. అప్పుడప్పుడు బాధ పెట్టినా కూడా లైట్గా ఉంటుంది, మనకేం అనిపించదు. ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ స్వాతంత్రం కోసం యుద్ధం చేసేటప్పుడు జైలుకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వందే మాత్రం అంటే బ్రిటిష్ వాడు వచ్చి కొట్టేవాడు. వందే మాత్రం అంటావా అని చెప్పి పట్టుకొని కొట్టేవాడు. కొట్టినా సరే వాళ్ళు వందే మాత్రం అనేవాళ్ళు. అదేమిట్రా కొడుతుంటే మళ్ళీ వందే మాత్రం అంటాడు? కొట్టినా అదొక దెబ్బ ఏమిటండి, అసలు అదేం లెక్కలేదన్నాడు. అది ఎట్లా అంటే మా దేశభక్తి ముందు ఈ దెబ్బలన్నీ ఒక లెక్క అన్నారు. జైళ్ళల్లో పెట్టారు, ఎంత కష్టపెట్టారు. జైల్లోకి వెళ్ళడానికి భయపడాలి. వాళ్ళు అంటారు జైలు భరో అన్నాడు, జైలు నింపండి అన్నాడు. నేను జైలు నింపుతామన్నాడు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళకు ఉన్న దేశభక్తి ముందు ఈ జైల్లో ఉన్న కష్టాలు, జైల్లో వాళ్ళు మనకి ఇచ్చే రెండు పనిష్మెంట్లు అవన్నీ ఒక లెక్క కాదు వాళ్ళు. ఇది నా దేశం అనేటటువంటి ఒక భావన లేకపోతే ఎవరండి అంత జీవితాన్ని త్యాగం చేస్తారు? శరీరాన్ని అంత కష్టపెట్టుకుంటాడా? లేకపోతే దేశభక్తి ముందు ఈ శరీర యొక్క పీడన వాళ్ళు ఇచ్చేటువంటి కష్టం లెక్కే లేదన్నాడు. ఆ విధంగా ఉండాలి మనం కూడా. ఇప్పుడు ఎట్లా, నేను ఆత్మని ఆత్మజ్ఞానం ముందు ఈ మనసు చేసే అలజడి, ఈ ప్రాపంచిక విషయాలు ఇవన్నీ ఒక లెక్క అండి, ఇవేం చేయలేవు. నన్ను ఆత్మజ్ఞానం గనక వస్తే, ఆత్మ చింతనలో బాగా మనస్సు మునిగిపోతే ఆ మనస్సు ఎక్కడికి పోయినా ఎట్లా ఉన్నా ఏం చేస్తున్నా కూడా అవి లెక్క కాదు, అది బాధపడదు ఆ మనస్సు. ఎందుకంటే లైట్గా ఉంది. ఇప్పుడు జ్ఞానం వచ్చి ఎన్లైటన్మెంట్, చిన్మయానంద స్వామి వారు అంటుంటారట ఎన్లైటన్మెంట్ అంటే నేను లైటెన్గా ఉంటానన్నమాట, లైట్గా అయిపోతుంది మనస్సు. అశాంతస్య మనోభారహ అన్నాడు. అశాంతంగా ఉండేవాడికి మనసు భారంగా ఉంటుంది. ప్రశాంతస్య మనస్సు సుందరవనం, నందనవనం. అది ఎవరి చేతుల్లో ఉందంటే కృష్ణ పరమాత్మ అంటున్నాడు నీ చేతుల్లోనే ఉందన్నాడు. ఎట్లా? నిత్యతే నస పాపేన పద్మపత్ర ఇవ అంబస. ఎప్పుడైతే నిష్కామ కర్మ యోగం చేస్తావో, నువ్వు ఈశ్వరుడికి అర్పించి చేస్తావో, అహంకారం మమకారం లేకుండా చేస్తావో, నేను నాది రాగ ద్వేషాలు లేకుండా ఉంటావు, నువ్వు తామరాకు మీద నీటి పొట్టులాగానే నీ జీవితం అన్నాడు. పద్మ పత్రం తామరాకు, అంబస నీటిలో ఉంటుంది కానీ నీరు దాన్ని అంటదు, ఇంకా ఆ నీరు ముత్యంలాగా మెరుస్తుంటుంది. అదేవిధంగా ఈ వ్యక్తి, కర్మయోగం చేసే వ్యక్తి ఏ పనులు చేస్తున్నా కూడా చక్కగా చేస్తాడు, వాటి వల్ల ఎటువంటి బాధ ఉండదు మనస్సులో. ఎందుకంటే అహంకారం లేదు, మమకారం లేదు, చేస్తూనే ఉన్నాడు. ఈశ్వరుడు కోసం, పరమాత్మ కోసం చేస్తున్నాడు. ఎందుకు నేను నాది అనే అహంకారం? అందరినీ ప్రేమించడం నేర్చుకో మొదట. నా దేశం, తర్వాత ప్రపంచ దేశాలు, ఇవన్నీ కూడా భగవంతుడిలో, సృష్టిలో భాగం. ప్రతి ప్రాణి భగవంతుడి సృష్టిలో ఒక భాగమే. నేను నుంచి మనది మనములోకి వెళ్ళాలి. నేను నాది కాదు, మనది మనము. ఐ టు వి టు అవర్స్ అంటారు ఇంగ్లీష్లో. నేను నుంచి మనము, ఐ టు వి, అలా రావాలి మనస్సు. మనస్సు విశాలం కావాలి. స్వార్థం, సంకుచితం, రాగద్వేషం ఉన్నవాళ్ళ మనస్సు బావిలో కప్పలాగా అక్కడే ఉంటుంది. ఆ మనస్సుకి సుఖం ఉండదు. అందుకని మనస్సు విశాలం కావాలి. అందరినీ తనలో ఇముడుచుకునే శక్తి కావాలి మనస్సుకి. ఎంతటి దుర్మార్గుడైనా సరే, ఎంతటి పాపం చేసేవాడైనా సరే, వాడు ఒక మనిషే, ఆత్మస్వరూపం అని చూడగలగాలి. అంతటి విశాల భావన రావాలి మనస్సుకి. మహాత్ములు అంటే ఎవరనుకున్నారు? మరి వాళ్లే మహాత్ములు. అందరినీ కూడా దైవ సమానంగా చూడగలిగిన వాడే కదా మహాత్ముడు. ఎప్పుడు చూడగలుగుతాం? మమకారం పోవాలి, అహంకారం పోవాలి, ఇదంతా భగవంతుడి విశ్వరూపమే అని తెలుసుకోవాలి. అప్పుడే పాపేన లిప్యతే, అతను చేసే పనులు ఉన్నాయి చూసారా, ఏ కర్మలు కూడా పాపం కిందికి రావు. ఆ పాపం వలన అతడు ఎటువంటి ఫలాన్ని పొందడు. అసలు పాపం అనేదే అంటది అతన్ని. మనసు అంత శుద్ధమైంది కర్మయోగం వలన. శుద్ధం అవడం వలన, శుద్ధి పొందడం వలన పాపం అనేది అతన్ని అంటదు. కనుక మన మనస్సు ఎంత మురికిలో ఉన్నదో తెలుసుకోవాలి మనం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేవి మురికి. మనసుకు పట్టిన జిడ్డు అంటారు. జిడ్డు అంటే స్టిక్కీ అన్నమాట. ఆ మనసుకు పట్టిన జిడ్డును వదిలించాలి అంటే ఎంత సరసు వాడాలి? జిడ్డు పోవాలి అంటే మన మనస్సుకి ఎంత మురికున్నదో మనకు తెలియాలంటే శాస్త్రం అనే అర్థం ముందు కూర్చున్నామంటే మన మనస్సు ఎట్లా ఉంది తెలుస్తుంది మన. నాకు ఈ ఉదాహరణ బాగా ఇష్టం. అద్దం ముందు కూర్చుంటాం, ముఖం ఎక్కువుందా అని చూసుకుంటాం. శాస్త్రం అంటుంది నేనే దర్పణాన్ని, శాస్త్ర దర్పణం. ఇందులో ఏం కనపడుతుందంటే మన మనస్సు కనపడుతుంది. మాయాబజార్ సినిమాను చూసారా? నిజం పలికే వాళ్ళు సత్యపీఠం అంటారు. దాంట్లో కనుక కాలు పెట్టామని, దాని మీద పెట్టామని నీ మనసులో ఏముంది అన్నీ కనపడతాయి. కృష్ణుడు పీఠం కనుక పెట్టి దాని మీద కాలు పెట్టామంటే ఎక్కాం, మెయిన్ మిషన్ లాగా అనమాట. ఎక్కామంటే నీ మనసులో ఏముందో అన్ని తెలుస్తాయి. చూసారా సినిమా? చూడకపోతే చూడండి. అదే విధంగా ఇక్కడ శాస్త్రం అనేటటువంటి దర్పణం ఇది కనుక మనం చూసామంటే మన మనస్సే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ శాస్త్రం ఉంటుంది, నీ మనసు ఇట్లా ఉందా, ఇట్లా ఉన్నవాడి మనసు ఇట్లా ఉంటుంది, ఇలా ఉన్నవాడి మనసు ఇలా ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. 14 అధ్యాయం చదివితే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఎవరెవరి మనసు ఎట్లా ఉన్నది అని చెప్పి, ఎక్కడ ఉన్నాం మనం, అసలు ఏం చెయ్యాలి, ఎలా మార్చుకోవాలి మనస్సునని తెలియజేసేదే శాస్త్రం. అది భగవద్గీత డైరెక్ట్ గా చూపిస్తుంది. ఇంకా ఉపనిషత్తు అయితే కొంచెం డీప్ గా ఉంటుంది, ఇదైతే చాలా దగ్గరగా కనపడుతుంది. మన మన యొక్క స్వభావం అంతా ఇక్కడ ప్రతిఫలిస్తుంది. అందుకే చాలా మంది భయపడతారు భగవద్గీత చదవడానికి. తెలుసా అసలు విషయం? ఎందుకు ఎక్కువ మంది రారు తెలుసా భగవద్గీత చదవడానికి? అది చదువుతుంటే అంతా నా గురించి చెప్తున్నట్టే ఉంటుందండి అంటారు అందరు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అన్ని రకాల మనసుల గురించి చెప్తాడు ఇందులో. అన్ని ఉంటాయి. పద్మపత్ర ఇవ అంబస నా లిప్యతే పాపేన, పాపం వలన అతనికి ఎప్పుడు కూడా ఎటువంటిది అంటదు అతన్ని. పాపమే అంటదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు పాపం అంటుతుంది అంటే అహంకారం, మమకారం ఉన్నప్పుడే పాపం వస్తుంది. అహంకారం, మమకారం లేకపోతే పాపం రాదు. చిన్నపిల్లవాడు ఉన్నాడు, పసిపిల్లవాడు, ఎన్ని తప్పులు చేస్తాడు వాడు చిన్నప్పుడు. వాడికి ఏదన్నా పాపం అంటుతుందా? వాడిని తీసుకెళ్లి కోర్టుకు తీసుకుపోతామా? పసిపిల్లవాడు చేస్తూ ఉంటే వాడిని కోర్టుకు తీసుకెళ్తారండి. ఎన్ని చేస్తాడు అయినా తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తాడు? పాపం వాడికి తెలియదు, అమాయకుడు. వాడికి అహంకారం లేదు అసలు. నేను చేస్తున్నానే అభిమానం లేకుండా చేశాడు. అందుకని వాడిని తీసుకెళ్లి జైల్లో పెడతామా? పెట్టాం కదా. ఎందుకంటే నేను చేస్తున్నాననే అహంకారం లేదు వాడికి. 100 రూపాయలు నోట్ ఇస్తే, 1000 రూపాయలు నోట్ ఇస్తే పెంచి పారేస్తాడు. అందుకని కోర్టుకు తీసుకెళ్తారా? వాడికి అది 1000 రూపాయల నోట్ అనేది తెలియదు అసలు. అది చించితే దానివల్ల వచ్చే నష్టమో తెలియదు. దాని మీద అభిమానమే లేదు కదా. అభిమానం ఉంటే చింతడు, అభిమానం కూడా లేదు. అభిమానం లేని వాడికి దోషం ఎట్లా వస్తుంది? అదే విధంగా కర్మయోగం చేసే వ్యక్తి చిన్నపిల్లవాడి లాంటి మనస్సు, శుద్ధమైన మనస్సు. ఈశ్వరుడు కోసం చేస్తున్నాడు, అతనికి పోయి దోషాలన్నీ ఎట్లా అంటుకుంటాయి? అటువంటి మనస్సున్న వ్యక్తికి భగవంతుడు దోషాలను అంటిస్తాడా? తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లాగైతే శిక్షించారో తప్పులు చేస్తున్నా కూడా అభిమానం లేకుండా చేస్తున్నారు వాడు. వాడికి నేననే అభిమానం లేదు. కర్మయోగి కూడా అంతే, తన కోసం స్వార్థం కోసం ఎప్పుడు ఏమీ చెయ్యడు, అన్ని భగవంతుడి కోసమే చేస్తున్నాడు. అటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు వాడికి భగవంతుడు శిక్ష వేస్తాడా? నలిప్యతే పాపేన, ఒకవేళ తెలియకుండా ఏదన్నా చేసినా కూడా చెయ్యడు, ఏదైనా పాపంలాగా అనిపించినా కూడా అతన్ని అంటారు. చేసిన పాపాలు ఏమన్నా ఉన్నా కూడా అంటావు, అది విషయం. ఇప్పుడు చెయ్యడు పాపాలు, ఒకవేళ ఈ యొక్క జన్మ కాకపోతే అంతకు ముందు జన్మలు చేసినవన్నీ ఉంటే కూడా అవి కూడా అంటావు. అంతటి శక్తి ఉందని కర్మయోగానికి భగవంతుడు చేస్తాడు ఆ పని. నీకున్న కర్మలన్నీ, ఇంతకు ముందు ఉన్న పాప కర్మలన్నీ కూడా అంటకుండా చేస్తాను నేనంటాడు. అయినా ఆ మాటలు ఏమైనా నమ్ముతామా మనం? ఆహా, నేను నాది అనేటువంటి అహంకారంతో మనం ఊగిపోతుంటాం పొద్దుడి నుంచి రాత్రి దాకా. కృష్ణ పరమాత్మ అంటాడు, ఏమిట్రా ఎందుకంత అహంకారం అంటాడు. అంత కష్టం అహంకారాన్ని వదులుకోవడం, చాలా కష్టం. కనుక శాస్త్రం అనే దర్పణాన్ని వదిలిపెట్టకూడదు. మనం ఎక్కడున్నామని చెప్పి మనకు తెలుస్తుంది. మన మనస్సును శుద్ధం చేసేదే శాస్త్రం. తర్వాత శ్లోకం, ఎలా చెయ్యాలి కర్మయోగం అంటున్నారు. మనసా వాచ కర్మణ అని చెప్తున్నారు.
కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే.
క్రిందటి శ్లోకంలో చెప్పిన విషయాన్ని మరి వివరించి చెప్తున్నారు. కాయేన, కాయం అంటే దేహం, ఈ స్థూల శరీరంతో మనం చేసే పనులన్నీ స్థూల శరీరంతోనే కదండి చేస్తాం. తర్వాత మనసా, మనస్సును కూడా ఉపయోగిస్తాం కదా చేసేటప్పుడు, మనసు పెట్టే కదా చేస్తాం. మనసు లేకపోతే ఏ పనైనా చేయగలమా? చేయలేము. మనసా, మనస్సుతో చేసేటప్పుడు. బుద్ధ్యా, బుద్ధితో చేసేటప్పుడు. ఇక్కడ వాచ అనేది లేదు, మనం చేర్చుకోవాలి. వాచ, నామజపం, పారాయణం ఇవి చేసేటప్పుడు. కర్మయోగము దేహము ద్వారా స్థూల శరీరంతో చేసేటప్పుడు. మనస్సు ఆత్మ అనాత్మ వివేకంతో కూడి చేసేటప్పుడు. ఆత్మ అనాత్మ వివేక జ్ఞానంతో, అంటే మనస్సు ఏం చేస్తారు సాధారణంగా? ధ్యానం చేస్తారు, మానసిక పూజ, మానస పారాయణం, మానస జప చేస్తారు. మానసా, వాచికంగా పారాయణం చేస్తారు, నామ జపం చెప్తారు. సో కాయేన చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, ప్రతి పని పూజతో సమానమే చేసేటప్పుడు. కాయేన మనసా, మనస్సు పెట్టి చేస్తారు, ధ్యానం చేస్తారు. వచసా, వాచ చేర్చుకొని చెప్పాలి జపం చెప్పేటప్పుడు, పారాయణం చేసేటప్పుడు. బుద్ధ్యా అంటే సరి అయిన జ్ఞానంతో చేయాలి చేసేటప్పుడు. బుద్ధ్యా అంటే శాస్త్రంలో భగవంతుడు చెప్పినటువంటి వాక్యాల యొక్క అర్థాన్ని తెలుసుకొని చేయడం. అర్థం లేని పని వ్యర్థం అంటారు మన వాళ్ళు. అర్థంతో చేయాలి, చేసేదాన్ని బాగా అర్థం చేసుకొని చెయ్యాలి. ఎందుకు చేస్తున్నాం, ఎలా చెయ్యాలి అని వివరం తెలుసుకొని చెయ్యడం. బుద్ధ్యా సరి అయినటువంటి అవగాహనతో చెయ్యాలి అని అర్థం. బుద్ధిని కూడా ఉపయోగించి చేయరా, బుద్ధి లేకుండా చెయ్యవాకు పని అంటుంటారు మన వాళ్ళు. బుద్ధ్యా ఇంద్రియై, శబ్ద స్పర్శ రూప రస, ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు. కర్మ ఇంద్రియాలు ఉపయోగిస్తున్నాం కదా. ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి కదా, ఆయన నమస్కారం చేయాలంటే చేతులు కావాలి కదా. ఇంద్రియై నమస్కారం చేస్తున్నాం, కళ్ళతో చూస్తున్నాం కదా, చెవులతో ఆయన స్తోత్రం వింటున్నాం కదా, ఇంద్రియాలతో చేస్తున్నామా లేదా? కనుక మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, వాక్కు ఇన్నున్నాయి. ప్రతిరోజు నిత్య నైమిత్తిక కర్మలు మనం చేసేటప్పుడు, సంధ్యావందనం, దైవ పూజ, మనుష్య యజ్ఞ, దైవ యజ్ఞ, తర్వాత భూత యజ్ఞ ఇవన్నీ చేసేటప్పుడు మనం ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా, మనస్సు బుద్ధి వాక్కు కర్మ ఇంద్రియాలు జ్ఞాన ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి. కాయేన మనస వాచ బుద్ధ్యా ఇంద్రియైరపి కేవలైహి, ఇక్కడ కేవలైహి అంటే ఎటువంటి మమకారం లేకుండా, కేవలం అంటే మమకారం లేకుండా, అందుకే ఇంతసేపు మమకారం అంటే ఏమిటో చెప్పాను. కేవలైహి అంటే నిర్మమః నిరాశీర్ నిర్మమో భూత్వ అని మూడు అధ్యాయంలో చూసాం. నిర్మమః భూత్వ మమకారం లేకుండా, భగవంతు మీద పెట్టుకోకుండా మమకారం అన్నిటి మీద పెట్టుకుంటున్నాం, ఆయన మీద తప్ప అన్నిటి మీద మమకారం. మనకు ఆయన అడగడు, ఆయన అడగడు, మనమేమో అడిగే వాళ్ళందరి కోసం మమకారం పెంచుకుంటూ ఉంటాం. అడగని వాడిని గమనించాలి ఎప్పుడు కూడా. అడిగేవాడని ఏముంది గమనించడం, భగవంతుడిని గమనించాలి మనం. ఆయన అడగడం లేదు, చూస్తూ ఉంటాడు ఇస్తాడా లేదా ఇస్తాడా లేదా మమకారం నాకు అని. అంటే భగవంతుణ్ణి స్మరించాలి. కేవలైహి కర్మ కుర్వంతి, ఎవరైతే కర్మ చేస్తారో మనసు బుద్ధి ఇంద్రియాల ద్వారా శరీరం ద్వారా మమకారం లేకుండా కేవలైహి కర్మ కుర్వంతి అయితే ఏమిటన్నారు, ఎందుకు చేస్తారు వాళ్ళు? ఆ చేసే దేనికంటే ఆత్మశుద్ధయే. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, అంతఃకరణం, మనశ్శుద్ధయే. అందుకనే గురువు కావాలి శాస్త్రం చదివేటప్పుడు. ఆత్మ అంటే ఎన్ని అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఆత్మ అంటే దేహం అనే అర్థం ఉన్నది, ఒక్కొక్కసారి ఆత్మ అంటే మనస్సు అనే అర్థం ఉన్నది, మరొకసారి ఆత్మ అంటే చైతన్యం బ్రహ్మ అనే అర్థం ఉన్నది. ఎక్కడ ఏ అర్థం తీసుకుంటారు? కనుక గురువు ముఖంగా చదవాలి ఎప్పుడైనా సరే. మనంతటా మనం చదివితే అర్థం కాదు. ఆత్మశుద్ధి, ఆత్మశుద్ధి కోసం నువ్వు మనస్సుతో బుద్ధితో ఇంద్రియాలతో నీ సొంత కర్మ నీ స్వధర్మాన్ని చేస్తూ ఉండు మమకారం లేకుండా అన్నారు తర్వాత శ్లోకం. అందుకనే వివేక చూడామణిలో శంకరాచార్యులు వారు చెప్తారు, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. చిత్తశుద్ధి కోసమే కర్మలు చేసేది, అంతేగాని ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి కాదు. మనసు శుద్ధి కావాలి మొదట, అప్పుడు ఆత్మజ్ఞానానికి మనకు తేలికగా ఉంటుంది. యోగినః కర్మ కుర్వంతి. యోగినః అంటే కర్మయోగినః. మళ్ళీ యోగినః అనేది కూడా చాలా రకాల అర్థాలు ఉన్నాయి. సమాధి యోగియా, అష్టాంగ యోగి. యోగి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థం. ఇక్కడ కర్మయోగి అని అర్థం. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా కర్మయోగినః కర్మ కుర్వంతి. కర్మయోగులు ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు మనం కర్మయోగులమా కాదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలి. కర్మ మాత్రం చేస్తే కర్మి, ఈశ్వర భావనతో చేస్తే కర్మయోగి. ఈశ్వర భావనతో చేయాలి, మమకారం లేకుండా అహంకారం లేకుండా చేస్తే ప్రాపర్ యాటిట్యూడ్తో చేస్తున్నావని అర్థం. సరైన భావనతో చేస్తే కర్మయోగం అవుతుంది. ఊరికే కర్మ మాత్రం చేశామనుకోండి, ఈశ్వర భావన లేకుండా కర్మ అవుతుంది. అందుకని చాలామంది కర్మ చేసేవాళ్లే కానీ కర్మయోగం చేసేవాళ్ళు లేరు. కష్టం కర్మయోగం చేయాలని. చేశావంటే నువ్వు గ్రీన్ సిగ్నల్ అనమాట మోక్షానికి చేస్తే. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు కర్మయోగం అనేది ఒకటి ఉంది, నీకు మోక్షం కావాలంటే ఈ విధంగా చెయ్యి అని చెప్తున్నారు. తర్వాత శ్లోకం 12, యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికి అయుక్త కామకారేణ ఫలే సత్తో నిబధ్యతే. ఎందుకు ఇంత చెప్తున్నారు కృష్ణ పరమాత్మ కర్మయోగం గురించి అంటే, కర్మయోగం లేకుండా జ్ఞానయోగానికి రాలేము. మనస్సు శుద్ధి పొందకుండా జ్ఞానాన్ని పొందలేము. అందుకని కర్మయోగం చేస్తే మనకు జ్ఞానయోగానికి దారి చూపిస్తుంది. కర్మయోగము జ్ఞానయోగానికి సాధనం. జ్ఞానయోగం అనేది కర్మయోగం లేకుండా సాధ్యం కాదు అందుకని చెప్తున్నారు ఇంత వివరంగా. కర్మఫలం రెండు మొదటి లైన్ రెండో లైన్ ఇప్పుడు పోలుస్తున్నారు. కర్మయోగం చేసేవాడైతే ఈ విధంగా వెళతాడు, ఫలం పొందుతాడు. కర్మయోగం చేయకుండా ఉండేవాడైతే ఈ విధంగా నష్టపోతాడు అని చెప్పి కంపారిటివ్ స్టడీ. రెండవ లైన్లోనేమో కర్మ మాత్రం చేసేవాడిని అయుక్త అన్నాడు. మొదటి లైన్లో కర్మయోగాన్ని చేసేవాడినేమో యుక్త అన్నాడు. యుక్త అయుక్త తెలివిగల వాడైతే ఇలా చేస్తాడు, యుక్త తెలివి లేనివాడు అవివేకి, కర్మయోగాన్ని గురించి తెలుసు తెలియని వాడు, స్వార్థంతో చేసేవాడు అయుక్త. మొదటి లైన్ చూడండి, యుక్త అంటే గృహస్థాశ్రమంలో ఉంటూ తన యొక్క స్వధర్మాన్ని చేస్తూ కర్మయోగ భావనతో ఉంటూ యుక్త. కర్మఫలం త్యక్త్వా అంటే కర్మలు చేసే కర్మల మీద ఫలాన్ని ఆశించకుండా, అబ్బాయి ఇట్లా అన్నాడే, అబ్బాయి చూడలేదే, అబ్బాయి వినలేదే, నేను చెప్పిన మాట, నేను ఇంత పైకి తీసుకొచ్చాను అబ్బాయిని, నేను అన్నట్లుగా వినాలి, నేను చెప్పినట్లుగా చెయ్యాలని చెప్పి ఫలాన్ని ఆశిస్తున్నాను చూసారా, అలా చేయకూడదు. పెంచడం వరకే నా వంతు, దాని ఫలాన్ని ఆశించకూడదు ఎవరి నుంచి కూడా. నేను వాళ్ళు ఇలా వినాలి, వాళ్ళు ఇలా చెయ్యాలి అని చెప్పి ఎదురు చూడకూడదు. అలా ఎదురు చూస్తాం మనం, అది వచ్చిన ప్రాబ్లం. ఎంత క్లోజ్గా ఉన్నామండి, నేను చెప్పినట్టే వింటాను అనుకున్నాను, అందుకనే కదా నా టైంని డబ్బుల్ని అన్ని ఖర్చు పెట్టాను, వాళ్ళన్ని ఉపయోగించుకొని అయితే మాత్రం వినాలనేమిటి ఉన్నదా అంటాడు పిల్లవాడు, అమ్మాయో అబ్బాయో, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరు ఎవరి మాట వినరండి. విషయం అది, వాళ్ళ వాళ్ళ స్వభావం, వాళ్ళ వాళ్ళ నేచర్ అనేది వాళ్ళకు ఒకటి ఉన్నది. ఎవరు మనం వింటామా, మనం వింటామా, వినం. ఎందుకంటే వాళ్ళు చెప్పినవి నాకు నచ్చవు అని అంటామా, అనవా? లేదండి, వాళ్ళు చెప్పేది సరి అయినవి కాదు, కానీ నేను చెప్పేవి మాత్రం సరి అయినవి. ఎట్లవుతాయి, నువ్వు చెప్పేవి నీకు సరి అయినవి, వాళ్ళు చెప్పేవి వాళ్లకు సరి అయినవి. ఈ లోకం తీరిది, లోకం తీరది. కనుక ఎవరిని కూడా మనం ఫోర్స్ చేయకూడదు. కానీ మనకు బుద్ధి రాదు, అది వచ్చింది తొందరగా మనం బయట పడం వాటి నుంచి, తల దూరుస్తాం, తర్వాత మొట్టికాయలు తింటాం, మొట్టికాయలు తిని బయటకు వస్తాం, అప్పుడు రాలేక బయట పడతాం, బాధపడతాం బయటికి రాలేక. సొంత కొడుక్కి, సొంత అమ్మాయి, సొంత కూతురే, సొంత తమ్ముడు, సొంత అక్కయ్య, ఆ సొంత సొంత అని చూసారా, అందులో నుంచి బయటపడేటప్పటికి మనకు ముసలితనమే వచ్చేస్తుంది ఆ మమకారం నుంచి. చిన్నప్పుడు ఒక సినిమా ఉండేది రక్త సంబంధం అని సినిమా, రక్త సంబంధమే చాలా పీకుతూ ఉంటుందన్నమాట. పేగు పేగు బంధం అండి అంటుంటారు చూసారా, ఆ పీకుతూ ఉంటుంది అది, ఆ పేగు. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, కర్మఫలం త్యక్త్వా యుక్త. ఏమిటండి ఫలం అంటారా, ఇందాక శ్లోకంలో కర్మఫలాన్ని ఆశించకుండా చేయమన్నారు, ఏమిటండి ఫలం అంటే నైష్టికీం ఆప్నోతి, మోక్షాన్ని పొందుతాడు. నైష్టికీం అంటే నిత్యానిత్య వస్తు వివేకం సన్యాసం జ్ఞానాన్ని పొందుతాడు. సత్వ శుద్ధిని పొందడం వలన నిత్యానిత్య వస్తు వివేకం వచ్చి జ్ఞాన యోగ్యతను పొంది, జ్ఞాన యోగ్యత ద్వారా జ్ఞానాన్ని పొంది, గురు ప్రాప్తి పొంది, శాస్త్రాన్ని పొంది, జ్ఞానాన్ని పొంది, జ్ఞాన నిష్టను పొందుతాడు. అది నైష్టికీం అంటే, నైష్టికీం మోక్షాన్ని పొందుతాడు. ఈ మోక్షం ఎట్లొచ్చింది ఇప్పుడు చెప్పండి మరి, ఆప్నోతి నైష్టికీం అన్నాడు. మోక్షం ఎట్లొచ్చింది, మోక్షం ఎట్లొచ్చింది అంటే శాస్త్రం చదవడం వల్ల వచ్చింది. శాస్త్రం ఎట్లా లభించింది, గురువు వల్ల వచ్చింది. గురువు ఎట్లా వచ్చారు, జ్ఞాన యోగ్యత వల్ల వచ్చింది. జ్ఞాన యోగ్యత ఎట్లా వచ్చింది, కర్మయోగం వల్ల వచ్చింది. చూసారా, అక్కడ మొదలు పెడితే ఇక్కడికి వచ్చేస్తాం, తేలుతాం. ఎక్కడో మునిగితే ఒక చోట తేలుతాం అంటారు చూసారా. అట్లా నైష్టికీం ఆప్నోతి, కానీ అయుక్త కర్మఫలే సక్త. చూడండి రెండో లైన్, అయుక్త కర్మి, కర్మి కేవల కర్మ చేసేవాడు. కామకారేణ ఫలే, ఫలే కామకారేణ, ఫలాన్ని ఆశిస్తూ చేసేవాడు. పిల్లల నుంచి కానీ, భర్త నుంచి కానీ, భార్య నుంచి కానీ, లేకపోతే సొసైటీకి నేను సర్వీస్ చేస్తున్నాను, ఎంత చేస్తున్నాను, పాలిటిక్స్లో కానీ ఎక్కడైనా సరే నేను సమాజానికి ఎంత చేస్తున్నాను, నాకు అని మాట చెల్లడం లేదు ఎక్కడ అని చెప్పి అనుకోవడం. చేస్తూ ఉండడం అంతేకాని నీకు ఫలాన్ని ఆశించే హక్కు లేదు. కర్మ ఫలే సక్త అయుక్త అన్నాడు. ఎవడైతే కర్మ ఫలాన్ని ఆశిస్తూ చేస్తాడో అతడు అయుక్తుడు, తెలివి లేని వాడు. అందువల్ల ఏమవుతుంది, ఫలే సక్త నిబధ్యతే, బంధింపబడతాడు. ఆ కర్మ వల్లనే బంధింపబడతాడు. సుఖం లేదు, శాంతి లేదు. సొసైటీలో సేవ చేస్తుంటాడు, దాంట్లో మెంబర్షిప్ అంటాడు, దీంట్లో మెంబర్షిప్ అంటాడు, ఫ్యామిలీ వాళ్ళు అందరికీ చేస్తూ ఉంటాడు. ఎవరికి చేసినా ఏముందండి, ఏమన్నా ఉందా అశాంతి? మనిషికి సుఖం లేదు. చేసేటప్పుడు సుఖం లేదు, చేసిన తర్వాత ఆందోళన, ఒకటే టెన్షన్, జరిగిపోయిన వాటన్నిటి గురించి ఒకటే బాధ, గిల్ట్, జరగబోయే వాటిని గురించి వర్రి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే వివేకుడు అయిన వాడు ఏం చేస్తాడంటే, వివేక్కి పాత విషయాల గురించి పాఠాన్ని నేర్చుకుంటాడు. అది వివేకం అంటే. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల, భూతకాలంలో జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల నేర్చుకోవాలి పాఠం. నేర్చుకొని ఆ పాఠం వల్ల ఎదగాలి. అది వివేకం అంటే. అదేవిధంగా భవిష్యత్తు గురించి మనం ఇప్పుడే మనం ప్లాన్ వేసుకోవాలి. ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి మన భవిష్యత్తు గురించి చక్కగా ప్లాన్ చేసుకునేవాడే వివేకి. లేకపోతే ఏమవుతుందంటే, దిగులు మిగులుతుంది, చింత మిగులుతుంది. ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళ గురించి దిగులు, వీళ్ళ గురించి దిగులు, ఆందోళన, ఒకటే టెన్షన్, పాల్పిటేషన్, నిద్ర పట్టడం లేదు. వాళ్ళు ఇట్లన్నారు, వీళ్ళు అట్లన్నారు, ఆ ఫోన్ కాల్, ఈ ఫోన్ కాల్, ఎందుకు అసలు ఇవన్నీ? కనుక మన దుఃఖానికి మనమే కారణం అని తెలుసుకోవాలి. మన ఆలోచనలు, మన పనులు, మనం జీవితాన్ని గురించి పాఠం నేర్చుకోలే. నేర్చుకుంటే మనం బాధపడం. భవిష్యత్తు గురించి కూడా మనం చక్కగా ప్లాన్ చేసుకోలే. చేసుకుంటే బాధపడం, చేసుకోకపోవడం వల్లనే బాధపడుతున్నాం. వివేకి అయిన వాడు, కర్మయోగి, చక్కగా పాఠం నేర్చుకుంటాడు. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గురించి కర్మయోగి అయిన వాడు ఫ్యూచర్ని కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటాడు. ఎందుకంటే అన్ని ఈశ్వరుడికి అర్పిస్తున్నాడు కదా, ఇంకా ఏ సమస్య ఉండదు. అందుకని యుక్తుడు అయుక్తుడు. యుక్తుడు అంటే కర్మయోగి, అయుక్తుడు అంటే కర్మి. ఇప్పుడు మీరు కర్మయోగం చేస్తున్నారా, కర్మిగా ఉన్నారా, మీరే చూసుకోవాలి. చూసుకోండి. 13,
సర్వ కర్మాణి మనస సన్యస్యాస్తే సుఖం వశీ నమద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్.
కనుక సత్వశుద్ధి, జ్ఞానప్రాప్తి, అదే సర్వకర్మ సన్యాస. కర్మయోగ, సత్వశుద్ధి, చిత్తశుద్ధి, జ్ఞానయోగ్యత, మోక్షప్రాప్తి, అదే జ్ఞానప్రాప్తి, మోక్షప్రాప్తి. అందుకని కర్మయోగం గురించి చెప్పారు. ఇప్పుడు చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ఇప్పుడు 13 నుంచి 21 వరకు జ్ఞానయోగంలోకి వెళుతున్నారు. అసలు టాపిక్, మెయిన్ టాపిక్ జ్ఞానయోగం. మనసా సర్వకర్మాణి సన్యస్య సుఖం ఆస్తే. చూడండి, ఎవరైతే సర్వకర్మాణి మనసా సన్యస్య, సర్వకర్మలు అంటే ఇక్కడ కర్మయోగం వల్ల మనసు ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయి జ్ఞానయోగానికి వచ్చిన తర్వాత మనస్సు ద్వారానే నేను ఆత్మస్వరూపాన్ని, నన్ను ఏ కర్మలు అంటవు. అందుకని నేను అన్నప్పుడు అహంకారంతో కూడిన నేను ఒకటి, ఆత్మస్వరూపమైన నేను ఒకటి, రెండు కలిస్తేనే నేను. 2వ అధ్యాయం చూసాం, 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు. ఆత్మనిత్య, ఏకః, సర్వగత, అప్రమేయ, స్వప్రకాశ, ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ ఆత్మ వలన ఏది కూడా ఆత్మ దేని వలన కూడా ఇది అంటదు, ఏ యొక్క దోషము దీని అంటదని చెప్పి తెలుసుకున్నాం కదా. అటువంటి జ్ఞానం కలిగిన మనస్సుతో ఎప్పుడైతే కర్మలు చేస్తాడో అని చెప్తున్నాను. మనసా మనసా కర్మాణి సర్వకర్మాణి సన్యస్య, అంటే కర్మల మీద అభిమానం లేకుండా చేసేవాడు. నేను ఆత్మనండి, నేనేమి చెయ్యను అనేది అహం ఆత్మ, నేను ఆత్మనైన నేను. ఈ అహంకారమైన నేను నేను కాదు, ఇది నా యొక్క ప్రతిబింబం. అది మనస్సు శరీరం బుద్ధి అహంకారం ఇవన్నీ కూడా లోవర్ ఐ అంటాం. మనం తెలుగులో చెప్పాలంటే వ్యావహారిక నేను. లోవర్ ఐ నేను చెప్పాలి, ఎలా చెప్తాం ఇంగ్లీష్లో? లోవర్ ఐ అంటాం. అహంకారంతో కూడిన నేను దాన్ని చెప్పాలంటే వ్యవహారం చేసే నేను నిజం కాదు. అవ్యవహార్యమైనటువంటి అహం ఆత్మ నేను సత్యం. ఈ వ్యవహారం చేసే నేను నిజం కాదు, అది నా వేషం. ఆ వేషం ఎవరు వేస్తున్నారు నిజంగా? దేనికి వేశామంటే అవ్యవహారమైన నేను ఆత్మని వ్యవహారమే చెయ్యను. మనసా అంటే ఇటువంటి జ్ఞానంతో నేను ఎప్పుడైతే కర్మలు చేస్తానో. నేను అనే దాంట్లో రెండున్నాయి, వ్యవహారం అయి నేను, అవ్యవహారమైనటువంటి ఆత్మ. తండ్రిగా తల్లిగా అక్కగా చెల్లెలుగా నాన్నగా ఇవన్నీ నేనున్నప్పుడు, నాన్న అంటే తండ్రి, అలాగే అమ్మగా కూతురుగా ఉండేంత వ్యవహారం చేసే నేను. ఇది నే వేషం, ఇది నిజం కాదు. ఈ విధంగా తెలుసుకొని ఇందులో ఉన్న మనస్సును చూసారా, ఈ మనస్సు జ్ఞానం వచ్చింది ఇప్పుడు దీనికి. ఎందుకు వచ్చింది జ్ఞానం? మిగతా క్లాసుకి వచ్చి 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 జ్ఞానం వచ్చింది అనుకోండి. జ్ఞానం వచ్చేటప్పటికీ ఏమైంది? ఈ యొక్క అహంని తెలుసుకున్నది. ఆత్మ అహంని తెలుసుకోవడం వలన ఏం చెప్తున్నది ఇది? ఆత్మ స్టాండ్ పాయింట్ చూస్తే నేనేమి చెయ్యను, ఇది నేను కాదు కదా, అసలు ఇది నేను కాదు కదా. కానీ మనమేమనుకుంటున్నాం? ఈ వ్యవహారం చేసే నేను అనేది సత్యం అనుకుంటున్నాం. అందువల్ల వచ్చింది సమస్య. ఈ శరీరం మనస్సు బుద్ధి చిత్తం అన్ని అహంకారం అంతా కూడా సత్యం అనుకుంటున్నాం. చెప్తూనండి శ్లోకం, సర్వకర్మాణి మనస సన్యస్య ఆస్తే. ఎవరైతే సుఖంగా ఆత్మలోనే నేనేమీ చేయడం లేదు, ఈ శరీరం మనసు బుద్ధి వ్యవహారం చేస్తున్నాయి, ఇది దానికి సహజం, చెయ్యని అయినా నన్నేది అంటదు. ఎలా ఉన్నాను నేను, ఎక్కడున్నాను? నవద్వారే పురే, ఈ తొమ్మిది ద్వారాలు ఉన్నటువంటి శరీరం నందు నేను ఆత్మనైన నేను ఉన్నాను. అహంకారం అనే వ్యవహారిక అయితో నేను వ్యవహారం చేస్తున్నాను. అది నా వేషం, నా ప్రతిబింబం, నా నీడ లాంటిది అని తెలుసుకొని, నవద్వారం అంటే తొమ్మిది ద్వారాలండి. తొమ్మిది ద్వారాలంటే ఇక్కడ శీర్షణ్యాని నవద్వారాణి, సప్తద్వారాణి. ఇక్కడ ఏడు, రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు ముక్కు పుటాలు, మొత్తం ఎన్ని? ఆరు. ఒక నోరు, ఏడు ఏడు ద్వారాలు ఉన్నాయా. తర్వాత అపానం, విసర్జన చేసే ద్వారం. ఈ అపాన ద్వారం ఒక ద్వారం, ఎనిమిదవ ద్వారం. అంటే మనం ఆహారం తీసుకుంటాం, ద్వారం నుంచి వెళ్ళిపోతాం. ఏడు ద్వారాలు కింద మల విసర్జన చేసే ద్వారం ఒకటి. తర్వాత ఇంకొక ద్వారం, తొమ్మిది ద్వారాలు చెప్పాలి కదా, ఇంకొక ద్వారం ఏంటంటే ఏడేమో పై ద్వారాలు, మల విసర్జనం చేసేది ఒకటి. తర్వాత ఉపస్థ ఇంద్రియం, అది కూడా ఒక ద్వారం లాంటి. అట్లా ఏడు, ఎనిమిది, తొమ్మిది ద్వారాలు. ఈ ద్వారాల గుండా ఈ శరీరంలో ఆత్మ ఉన్నది. ఒక సిటీకి ఎట్లాగైతే ద్వారాలు ఉంటాయో ఈ శరీరంలో కూడా ద్వారాలు ఉన్నాయి అని శాస్త్రం చెప్తుందన్నమాట. ఇది కఠోపనిషత్తులో చెప్పబడింది. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్, నేనేమి చెయ్యడం లేదు. ఈ దేహం అనే గృహంలో నేను ఉన్నాను, దీనికి తొమ్మిది ద్వారాలున్నాయి, నేనేమి చెయ్యడం లేదు అనేటటువంటి జ్ఞానం కలిగిన వాడు జ్ఞాని అని అర్థం. నవద్వారే పురేదేహి నైవ కుర్వన్ న కారయన్, నేను చెయ్యడము లేదు నేను చేయించడము లేదు, నేను చెయ్యడము లేదు నేను చేయించడము లేదు. విసర్జనేంద్రియాలు రెండు కలిపితే మల విసర్జనం మూత్ర విసర్జనం రెండు నవద్వారాలు, ఎగ్జిట్ గేట్స్ ఎంట్రీ గేట్స్, ఇటువంటి పురంలో నేనున్నాను. నవద్వార పురం, పురం అంటే సిటీ పట్టణం, ఆ పట్టణంలో 9 ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎట్లాగైతే రోడ్లు ఉంటాయో సిటీలో, ఇక్కడ కూడా నాడులు ఉన్నాయి కదా, ఆ రక్తనాళాలు అవన్నీ రోడ్స్ లాంటివి అన్నమాట. ఈ ప్రాణం సమాన ప్రాణ ఉదాహరణ ప్రాణ ఇవన్నీ కూడా పనులు చేస్తూ ఉంటాయి, ట్రాఫిక్ పోలీసు లాగా అనమాట. ఎట్లాగైతే కంట్రోల్ చేస్తుంటారు ట్రాఫిక్ని వాళ్ళు, సమాన ప్రాణ వ్యాన ప్రాణ ప్రశ్నోపనిషత్తులు చూస్తాం, వీళ్ళందరూ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట ఈ శరీరంలో ఉండి, లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వ్యాన ప్రాణ సరిగ్గా పనిచేయకపోతే ట్రాఫిక్ జామ్, డైజెషన్ సరిగ్గా పనిచేయకపోతే ట్రాఫిక్ జామ్, విసర్జనేంద్రియం పనిచేయకపోతే ట్రాఫిక్ జామ్, అంటే అన్ని ఆగిపోతాయి అక్కడికక్కడ, అవన్నీ పనిచేస్తున్నాయి కదా లోపల. కనుక నవద్వార పురే దేహి, దేహి అంటే ఆత్మ, నేను ఈ శరీరంలో ఉన్నాను, నేనేమి చేయడం లేదు నేను ఎవరిని చేయించడము లేదు. ఇప్పుడు నేను అని అన్నప్పుడు మీరు ఏ నేను తీసుకోవాలి, అహంకారం నేనా ఆత్మ నేనా? ఆత్మనైన నేను చేయించడం లేదు, చెయ్యను చేయించడలేదు. నా కరోమి నేను చెయ్యను, నా కరో అంటే నేను చేయించను కూడా, నైవ కుర్వం నా కారయన్, కారయన్ అంటే చేయించడం, ఎవరి చేతనైనా చేయించడం అది చెయ్యను నేను ఎవరి చేత. ఆత్మ నా సమక్షంలో అవన్నీ జరుగుతున్నాయి అంతే, నా సమక్షంలో అవన్నీ జరుగుతున్నాయి పనులు. కానీ ఇప్పుడు సూర్యుడు ప్రకాశం ఉంది, ఆయన సమక్షంలో అన్ని జరుగుతున్నాయి, కానీ ఆయన చేయిస్తున్నాడా ఆయన చేస్తున్నాడా? చేయించడం లేదు చేయడం లేదు. అదేవిధంగా ఆత్మ కూడా ప్రకాశం లాంటిది, సూర్యప్రకాశం లాంటిది, ఏమి చెయ్యదు ఏమి చేయించదు. అటువంటి ఆత్మ నేను. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా, ఈ అహంకారమైన నేను నన్నుగా తీసుకొని గురువుగారు సంవత్సరాల తరబడి చెప్తున్నా కూడా ఆ ఆత్మను అర్థం చేసుకోకుండా దాన్ని నెట్టి 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 దీన్ని మాత్రం పట్టుకొని కరడి కరడి అంటారు చూసారా, ఎలుగు వంటి పట్టు అనమాట, ఉరుం పట్టు పట్టుకున్నట్టుగా పట్టుకున్నాం మనం అహంకారాన్ని. వదలమంటే వదలం, బాధపడుతూ ఉంటాం, అందుకని కష్టపడు అంటాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటుంటారు చూసారా, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అంటే మనం చేసే పనులే మన దుఃఖానికి కారణం. ఈ శరీరంలో నేను ఉంటున్నానా, శరీరం నాలో ఉందా? కనుక ఈ శరీరం నాది కాదు, అన్ని శరీరాలలో నేనున్నాను, శరీరాలన్నీ నాలో ఉన్నాయి అలా చెప్పాలి. కానీ ఈ శరీరం నేను కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, ఎంత వినాలి ఎంత చేస్తే పోతుంది ఈ అజ్ఞానం మురికి. తర్వాత శ్లోకం, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః, న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఈ ప్రభు ఆత్మ అయిన నేను, ప్రభు అంటే ఆత్మనైన నేను లోకాన్ని సృష్టించడము లేదు, సృష్టి చేయడం అనే కర్మ. నా కర్తృత్వం నా కర్మాణి, కర్త కాదు భోక్త కాదు, కర్మను అనుభవించేవాడు కాదు, నేను చేసేవాడిని కాదు, చేయబడే పని కాదు, ఏది కాదు. అదేవిధంగా కర్మ యొక్క ఫలంతో నాకు ఎటువంటి సంబంధము లేదు. చాలా లోడెడ్ వర్సెస్, డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అటువంటి నేను అంటే జనంలో లోకస్య అంటే ఈ యొక్క మనుషులు ఇవన్నీ పుడుతున్నాయి, వీటి వల్ల పనులు చేస్తున్నాయి, ఈ పనుల వల్ల ఫలితాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా నాకేమీ సంబంధం లేదు. ఆత్మనైన నేను నా యందు ఈ యొక్క మాయా శరీరాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నారు. ఎలాగైతే సముద్రంలో బుడగలు వస్తూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎక్కడొస్తున్నాయి అవన్నీ? సముద్ర నీటిలోనే వస్తున్నాయి, నీటి యొక్క రూపాలే అవి. అదేవిధంగా ఆత్మ నీరు లాంటిది, ఈ శరీరాలన్నీ అలల లాంటివి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంకా చాలా చాలా వినాలి, చాలా చాలా అర్థం చేసుకోవాలి, చాలా చాలా జీర్ణం చేసుకోవాలి. శాస్త్రం అంటే అంత లోతున్నది, ఎందుకంటే మన అజ్ఞానం చాలా ఉంది కదా, అందుకని శాస్త్రం కూడా అంతగా వినాలి, ఉంటే మనకు అర్థమవుతుంది. పైపైన మాటలతో అర్థమయ్యేది కాదు అది. ఇంకా వివరంగా వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.